ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
ఈరోజు కార్యక్రమం వేసవి కాలంలో తీగజాతి కూరగాయల సాగు.
కృష్ణన్నా ఎటు పోతున్నావు?
గీ బాయికాడికి పోతున్నా శివన్న.
వచ్చేటప్పుడు జర మా ఇంటికి వచ్చి పోరాదు.
సరేనే వస్తా శివన్న.
వచ్చినావా కృష్ణన్న? రా కూసో అన్న.
ఆ ఏంది చెప్పు శివన్న, ఏమో పనిబడి రమ్మంటివి?
ఏం లేదు కృష్ణన్న, పత్తి మొత్తం ఏరుడైంది. మళ్ళీ ఏం పంట వేసుకోవాలని చూస్తున్నా.
అట్లనా? పత్తి అమ్మినావా? మరి ఎంత రేటు పలికింది పత్తికి?
ఏం రేటో ఏంటో, పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. తెచ్చిన అప్పంతా అట్లే ఉన్నది. ఇంటి ఖర్చులో కూడా బాగా తిప్పలైతాంది.
మరి ఏం పంట వేద్దాం అనుకున్నావు? మళ్ళా
మొక్కజొన్న వేద్దాం అనుకుంటున్నా, గాని ఎండలు పాడగాను ఇప్పుడే మాడ పగిలేటట్టు కొడుతున్నాయి. ఏం పండుద్దో ఏమో.
నిజమే, మరి ఈ ఎండలకు మొక్కజొన్న ఎట్లా పండుతుంది? పోనీ, మరి బాయిలో నీళ్ళన్నా ఉన్నాయా?
నీళ్ళేడున్నాయి కృష్ణన్న, కొంచెమే ఉన్నాయి. అవి కూడా సరిపోయేటట్టు లేవు.
మరి గట్లయితే మొక్కజొన్న ఎట్లా పండుతుంది శివన్న? దానికి బదులు కూరగాయలు పండించుకోరాదు? తక్కువ నీళ్ళలో ఎక్కువ దిగుబడి వస్తుంది.
కూరగాయల ఏమన్నా దిగుబడులు వస్తాయంటావా వీటితోటి?
ఎందుకు రావు శివన్న, మస్తుగా వస్తాయి. ఇంకా నువ్వు ఇంట్లో ఖర్చులకు కూడా డబ్బులు వెళ్తలేవంటున్నావు కదా, నీకు చిల్లర ఖర్చులకు దిగుబడి వస్తుంది, మరియు అధిక దిగుబడులు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి.
అవును గాని మరి తీగజాతి కూరగాయలు అంటివి ఏంటేంటివి అన్నావి?
ఓ శివన్న, తీగజాతి కూరగాయలు అంటే తెలియదానే నీకు? గవే, బీరకాయ, కాకరకాయ, దోసకాయ, గిట్లనే తీగజాతి కూరగాయలు అంటారు.
అవునా? మరి వీటిని పండించాలంటే తీగలు పారడానికి వీటికి పందిర్లు వేయాలి కదా, గవని వేయడం ఎట్లన్నా?
అరే పందిరు వేసుకుంటే మంచిది, మంచిగా దిగుబడులు వస్తాయి. ఖచ్చితంగా పందిరు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, పందిరు లేకుండా కూడా కూరగాయలు పండించవచ్చు. మన లాంటి రైతులు పందిరు వేసుకుని పండించాలంటే కష్టమైతుంది కదా, ఎక్కువ ఖర్చు అవుతుంది.
మరి కొందరు పందిరు వేసి పండిస్తారు కదన్న, గదా ఎట్లన్నా? ధర చెప్పరాదేవు.
ఓ శివన్న, ఎవరు పండిస్తున్నారే పందిర్లేసి? ఎవరైతే సంవత్సరం పొడుగునా కూరగాయలు పండించుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే పందిర్లేసి పండిస్తారు.
అవునా? మరి పందిరు లేకుండా ఎట్లా పండించుకోవచ్చు అన్న?
కదా శివన్న చెప్తా ఇను. ఇప్పుడు నువ్వు పత్తి అయిపోయింది కదా, ప్రతి 4 సార్లకు పాయలుగా చేసుకున్నాలా. అట్లా చేసుకున్న పాయలల్లా నువ్వు కూరగాయలు ఇత్తనాలు పెట్టుకున్నాలా. ఇత్తనాలు పెట్టుకున్నా కదా మొలుస్తాయి కదా, ఆ మొలిచిన తీగలను పత్తి సార్ల మీదకు వారించుకోవాలా. అట్లా వారించుకుంటే పత్తి సార్లు మంచిగా పందిర్లు అక్కడ ఉంటాయి, అప్పుడు నీకు కాపు కూడా మంచిగా కాస్తది. గీ దోసకాయలు అనుకో కిందనే మంచిగా కాస్తాయి.
గట్లనా? ఇదేదో మంచిగానే ఉన్నదన్నా.
అవును శివన్న, మంచిగానే ఉంటది. మన లక్కటోళ్లకు ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళు లేవు కదా, ఈ కూరగాయలు సాగు అనుకో మంచిగా ఉంటది. నేను మొన్న రేడియోలు కూడా విన్నా దీన్ని.
ఇదంతా మంచిగానే ఉన్నది గాని ఈ వాతావరణం నా భూమి మంచి దిగుబడులు రావడానికి పనిచేస్తాయంటావా కృష్ణన్న?
శివన్న, నేను కూడా గవన్నీ తెలుసుకుందామని మన వ్యవసాయ అధికారి దగ్గరికి పోతున్నా, మండలం దగ్గర. నువ్వు కూడా వస్తావా? మరి
నేను కూడా వస్తా కృష్ణన్న.
సరే, మరి నువ్వు పోయి తయారై బస్టాండ్ కాడికి రా, నేను అక్కడ ఉంటా, ఇద్దరం కలిసి పోదాం. నమస్కారం సారు.
నమస్కారం, బాగున్నావా కృష్ణయ్య?
ఆ బాగున్నా సారు, మీరు బాగున్నారా?
ఆ బాగున్నా. ఇతనెవరు?
మా ఊరాయనే సారు. మేమిద్దరం కలిసి తీగజాతి కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నాం.
అవునా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కూరగాయల సాగును చాలా బాగా ప్రోత్సహిస్తుంది. కృష్ణయ్య, నీకు విషయం తెలుసా? ప్రతి సాలలోనే తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవచ్చు.
అవును సారు, మా శివన్నకి గదే సంగతి చెప్పిన.
చెప్పడం కాదు, ఇంకా మీ పక్కూళ్ళనే ఒక రైతు 3 సంవత్సరాల నుంచి ఈ విధంగానే పండిస్తున్నాడు, అధిక దిగుబడులు కూడా పొందుతున్నాడు. ఒకసారి మీరు వెళ్ళి చూసి రండి, మీకు మంచిగా అర్థమైతది.
గావుల్లనా? నాకు తెలియని రైతు ఎవరు సారు?
గా రాజేందర్.
ఓహో, మా రాజేందరా, కూరగాయలు పండిస్తాడు. అవును సారు, నేను కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నా కదా. కూరగాయలు పండేయనిక ఎటువంటి వాతావరణం అనుకూలం?
ఈ తీగజాతి కూరగాయలన్నిటికి వేడి వాతావరణం అనుకూలంగా ఉంటది.
మరి ఈ కూరగాయలు పండించడానికి ఎటువంటి నేలలు అనుకూలం సారు?
ఎటువంటి నేలలు అంటే, మంచిగా నీటిని నిలుపుకొని తేలికపాటి బంకమట్టి నేలలు అయితే మంచి అనుకూలంగా ఉంటాయి. అధిక దిగుబడి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి.
మరి ఏ రకాల విత్తనాలు మంచివి సారు ఈ కూరగాయలు పండించడానికి, కొంచెం చెప్పండి సారు.
మనము విత్తనం ఎంచుకునేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన పెద్దవారు చెప్పారు కదా, పిండి కొద్ది రొట్టె, విత్తనం కొద్ది మొక్క. అలాగే బీరలో జగిత్యాల లాంగు, పూసా నద్దరు, కోయంబత్తూరు లాంగు. అదే కాకరలో మాత్రం వివేకు, ప్రియ, కోయంబత్తూరు లాంగు. దోసకాయలో జపనీస్ లాంగు, పూసా సవ్యోగు, అలాంటి రకాలను ఎంచుకోవాలి.
సారు ఈ చాలా విత్తన రకాల గురించి చెప్పిండ్రు కదా, మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి సారు?
కృష్ణయ్య, ఇవి ఇక్కడనే దొరుకుతాయి. మన ఉద్యానవన శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు.
సారు చాలా విత్తన రకాలు చెప్పిండ్రు కదా, మరి ఈ విత్తన రకాల మోతాదు ఎంత?
బీరా కాకరలు అయితే 2 కేజీలు ఒక ఎకరానికి సరిపోతాయి. అదే దోసలు మాత్రం 1 కేజీ ఒక ఎకరానికి సరిపోతుంది.
సారు మీరు చెప్పిన విత్తనాలని ఎట్లా విత్తుకోవాలి సారు?
అయితే రైతులు చేసే తప్పేందంటే, విత్తనాలను నేరుగా విత్తుకుంటారు. వాటికి విత్తన శుద్ధి చేసిల్లా లేదా చూసుకోరు. మనం మామూలుగా విత్తన శుద్ధి చేయకుండా ఉంటే విత్తన శుద్ధి చేసుకోవాలి.
విత్తన శుద్ధి అది ఎలా చేస్తారు సారు? కొత్తగా వింటున్నా సారు. ఆ విత్తన శుద్ధి ఎలా చేస్తారో చెప్పండి సారు జరా.
విత్తన శుద్ధి అంటే ఏం లేదు. ఇప్పుడు మనం కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్ మరియు 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత ఒకటి కలిపి విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలి.
సారు విత్తన శుద్ధికి ఏదో మందులు చెప్పినారు, అవేంది సారు మళ్ళీ చెప్పారు ఒకసారి.
కిలో విత్తనానికి థైరామ్ అయితే 3 గ్రాములు, అదే ఇమిడాక్లోప్రిడ్ అయితే 5 గ్రాములు కలిపి ఒకదాని తర్వాత ఒకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
సరే సారు, మీరు చెప్పినట్లనే విత్తన శుద్ధి చేసుకుంటాం. మరి విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలు ఎలా విత్తుకోవాలి సారు?
ఇప్పుడు దోసపాదలు అయితే భూమి మీదనే పారించుకోవచ్చు, కాబట్టి మనం ఎండాకాలంలో వేస్తున్నాం. కాబట్టి నీళ్లు అంతటా పారాలంటే బోదెలు తోలుకోవాలి. అలాగే అన్ని రకాల పాదలకు 2 నుంచి 3 విత్తనాలు 2 సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటిన తర్వాత నీరు పెట్టుకోవాలి.
సారు విత్తినక్కడ ఈ విత్తనాలు ఎన్ని రోజులకు మొలకెత్తుతాయి?
విత్తినాక 3 నుంచి 7 రోజుల లోపల ఇవి మొలకెత్తుతాయి. వీటిలో బలమైన 2 నుంచి 3 మొక్కలను ఉంచుకొని మిగిలిన మొక్కలను తీసివేయాలి.
సారు నాకైతే నేనేసే పంటల గురించి తెలుసు, ఎంత ఎరువులు వేయాలా, ఏమేమి ఎరువులు వేయాలా అని. మరి ఈ కూరగాయల ఏం ఎరువులు వేయాలి సారు?
కూరగాయలు కూడా మామూలుగా వేసే ఎరువులే వేసుకోవచ్చు. మనం మామూలుగా అయితే 1 పాదకు 2 నుంచి 3 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. మన పెద్దారు చెప్పారు కదా, పశువుల ఎరువు నిలుపుతుంది పంట పరువు అని. అదే రసాయన ఎరువుల వాడకానికి వస్తే 2.5 బస్తాల యూరియా 1 హెక్టార్ కి వేసుకోవాలి. దాంట్లో సగం ఏమో విత్తుకునేటప్పుడు వేసుకోవాలి, మిగిలిన సగం 20 నుంచి 25 రోజుల తర్వాత వేసుకోవాలి. అదే భాస్వరం విషయానికి వస్తే 1-4 బస్తాల భాస్వరం వేసుకోవాలి విత్తుకునేటప్పుడే.
సారు ఇవన్నీ అయితే వేసుకుంటా గానీ నాకైతే 2 సంవత్సరం నా పంట కలుపుతోనే నష్టమయ్యింది. మరి దీనిలో కూడా కలుపు వస్తుంది కదా సారు, దానికి ఎట్లా చేసుకోవాలా? ఈ కలుపు అయితే పాన మీదకి వస్తుంది.
నిజమే కృష్ణయ్య, కలుపుతోటి అధిక సమస్యలే ఉన్నాయి. మనం కలుపును ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి, లేకపోతే మన మొక్కలు సరిగ్గా పెరగవు, దిగుబడులు తగ్గుతాయి. మొక్కలు బలంగా పెరగడానికి 2 నుంచి 3 సార్లు కలుపు తీయాలి. కలుపు తీయని మడి దేవుడు లేని గుడి వంటిది.
మరి ఈ తీగజాతి కూరగాయలను పండించుకోవడానికి నీళ్లు ఎట్లా పెట్టుకోవాలి సారు? కొంచెం ఆ నీళ్ల గురించి చెప్పండి సారు.
పాద చుట్టూ 3 నుంచి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు మనం నీరు పెట్టుకోవాలి. ఆ నీరు కూడా మొక్కలకు ఆనకుండా పెట్టుకోవాలి.
సారు నేను మొన్న రేడియోలో విన్నా, ఈ కూరగాయల సాగుల పూత సమయంలో మస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంట, గవేంది సారు?
అవును, పూత సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు. పూతలో 2 రకాలు ఉంటాయి, 1 ఆడపూత, 2 మగపూత.
అవునా సారు, 2 రకాలుగా ఉంటాయా?
అవును, మరీ ముఖ్యంగా ఎండాకాలంలో పండిస్తున్నారు కాబట్టి ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటది, అందువల్ల మగపూల శాతమే అధికంగా ఉంటది. ఉన్న ఆడపూలు కూడా రాలిపోతాయి.
సారు మేమేమో కూరగాయలు ఎండాకాలంలో పండిద్దాం అనుకుంటున్నాం, మీరేమో ఎండాకాలంలో పూత బాగా రాలిపోతుంది అంటున్నారు. మరి పూత రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సారు?
పూత రాలిపోకుండా ఉండాలంటే పూత సమయంలో నీటి ఎద్దరు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా మన మల్లేష్ షాపుల మనకు వివిధ రకాల మందులు కూడా దొరుకుతాయి. అవి బోరాక్స్, ఇథిలిన్, ఆక్సిజన్స్ వంటి మందులు తీసుకొచ్చి నువ్వు పిచికారి చేసుకున్నావు అనుకో, ఆ పువ్వులు కూడా రాలిపోకుండా ఉంటాయి. దీనివల్ల నీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సారు మళ్ళీ చెప్పావా, గ పూత రాలకుండా ఏదో మందులు కొట్టాలంటివి?
గవ్వే, గ బోరాక్స్, ఆక్సిన్, ఇథిలిన్ అనే మందులు దొరుకుతాయి. అవి తెచ్చి నువ్వు పిచికారి చేసుకున్నావు అనుకో, నీకు దిగుబడులు కూడా బాగా వస్తాయి.
సారు ఈ కూరగాయల సాగులో బాగా పురుగులు వస్తాయంట కదా, గది నిజమేనా?
అవును, పురుగులు అధికంగా ఆశిస్తాయి. వాటిలో దాసరి పురుగు, పండ్ల ఈగ చాలా ముఖ్యమైనవి.
మరి దాసరి పురుగులను ఎలా నివారించుకోవాలి సారు, కొంచెం చెప్పండి సారు.
దీని నివారణకు ఫినాల్ఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేకుంటే థయోడి కార్బ్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకుంటే ఈ పురుగులను అరికట్టుకోవచ్చు.
సారు, మీరైతే దాసరి పురుగు, పండ్ల ఈగ గురించి చెప్పిండ్రు కదా, మరి ఈ పండ్ల ఈగనైతే ఎట్లా నివారించుకోవాలి?
ఈగ పసుపు గోధుమ వర్ణంలో ఉండే ఈగ. ఇది దోసజాతి కూరగాయల్లో ముఖ్యమైన చీడ. ఇది పెరుగుతున్న కాయలకు ఎక్కువగా హాని చేస్తుంది.
సారు, ఈ పురుగులు ఒక్క దోసలనే వస్తాయా? గట్లనే ఈ బీరకాయ, కాకరకాయలు కూడా వస్తాయా?
ఇది కాకరకాయలో కూడా ఆశిస్తుంది. పెద్ద పురుగు పువ్వులోనే గుడ్లు పెడుతుంది. వాటిలో నుంచి వచ్చే పిల్ల పురుగులు కాయలను తినడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి.
మరి దాని నివారణ ఎలా చేసుకోవాలి సారు? జర నివారణ గురించి చెప్పండి సారు, నాకేం తెలియదు సారు.
దీనికి మార్కెట్ లో మలాథియన్ 50% అనే మందు దొరుకుతుంది. దానిని లీటర్కు 2 మిల్లీలీటర్ల చొప్పున పూత మొదలైనప్పటి నుంచి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే విషపీర అనే ఒక విధానం ద్వారా ఈ పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.
సారు, నేను ఈ విషపీర గురించి ఇన్నా, కానీ నాకు ఎట్లా చేసుకోవాలో తెలియదు. ఎట్లా చేసుకుంటారో చెప్తారా?
విషపీరను మనం తయారు చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే, 100 ml మలాథియన్ను, 10 గ్రాముల చక్కెర లేదా బెల్లంను 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి పాత్రలో పోసి ఎకరాకు 10-12 మట్టి పాత్రలు పెట్టుకోవాలి. ఈ మిశ్రమము తల్లి పురుగులను ఆకర్షిస్తాయి. అదే విధంగా విషపీరకు పులిసిన కళ్ళు మట్టి కలిపితే ఈగలు ఇంకెక్కువ ఆకర్షించబడతాయి.
సారు, కూరగాయలలో వచ్చే పురుగుల గురించి చెప్పిండ్రు, దానికి ఏమేం మందులు కొట్టాలని కూడా చెప్పిండ్రు. మరి ఈ కూరగాయల తెగుళ్లు కూడా వస్తాయి కదా, ఏమేం తెగుళ్లు వస్తాయి సారు?
అవును, తెగులు కూడా బాగానే ఆశిస్తాయి. అందులో బూడిద తెగులు, వెర్రి తెగులు, ఆకుమచ్చ తెగులు చాలా ముఖ్యమైనవి.
బూడిద తెగులు అంటే ఎట్లా వస్తాయి సారు, నాకు తెలియదు దాని గురించి.
బూడిద తెగులు అంటే ఆకు పైభాగంలో తెల్లటి పొడిలాగా ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు కాండం పూత కూడా వ్యాపిస్తుంది.
అయితే సారు, ఈ బూడిద తెగులు వస్తే దాని నివారణ మనం ఎట్లా చేసుకోవాలా?
దాని నివారణకు మనకు మార్కెట్ లో మందులు దొరుకుతాయి. కెరాటిన్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే డినోకాబ్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనం ఈ బూడిద తెగులను అరికట్టుకోవచ్చు.
సారు, ఇంకా మందు ఎంతో కొట్టాలండ్రి, గది మళ్ళీ చెప్పరా?
కెరాటిన్ అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అదే డినోకాబ్ అయిందంటే 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
వెర్రి తెగులు అన్నారు కదా సారు, మరి ఆ వెర్రి తెగుల గురించి చెప్పండి సారు.
ఆకుల ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడతాయి. మన తీగలు కూడా గిడ్సబారిపోతాయి. పూత కూడా తగ్గిపోతుంది. దీన్ని బట్టి మనం వెర్రి తెగులు వచ్చిందని నిర్ధారించుకోవచ్చు.
సారు, ఈ వెర్రి తెగులకి అయితే ఏ మందు కొట్టుకోవాలో మరి?
దీనికి కూడా మన మార్కెట్ లో చాలా మందులు ఉంటాయి. దీనికి డైమిథైట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ వెర్రి తెగులు అనేది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. మామూలుగా మన పేనుబంక అనే పురుగుల వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మనం పేనుబంక పురుగులను నివారించుకోవడానికి మిథైల్ డెమెట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నాం అనుకో, ఆ పేనుబంక పురుగులను అరికట్టుకోవచ్చు.
సారు, బూడిద తెగులు, వెర్రి తెగులు గురించి చెప్పిండ్రు, అట్లా నివారణకు ఏ మందు కొట్టుకోవాలని కూడా చెప్పిండ్రు. గట్లనే ఆకుమచ్చ తెగులు కూడా వస్తుందని చెప్పిండ్రు. మరి ఆకుమచ్చ తెగులకైతే ఏం మందు కొట్టుకోవాలి?
ఆకుల మీద చిన్నని గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఈ మచ్చలు పెద్దగా మారి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.
సారు, మరి ఆకుమచ్చ తెగులకైతే ఏం మందు కొట్టాలా?
దీనికి కాపరాక్సిక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది. దీనిని మనం 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. దీని వలన ఆకుమచ్చ తెగులు మనం అరికట్టుకోవచ్చు. ఇది జాగ్రత్తగా వినండి, కృష్ణయ్య సీనన్న. మనము ఈ తీగజాతికి సంబంధించిన పంటలపై గంధకం సంబంధిత పురుగు మరియు తెగులు మందులు అస్సలు వాడద్దు. వీటిని వాడితే మన ఆకులు మాడిపోతాయి.
గంధకమా సారు అది?
గంధకం, గదే సల్ఫర్.
సరే సారు. సారు, నేను ఈ విషయం విన్నా సారు. మరి కూరగాయలు అయితే వేసుకుంటాం, మరి కూరగాయలు వేసుకున్న తర్వాత పంట కోతకొచ్చినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా?
మనము పంట కోతకొచ్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం పిందెలు పడ్డ తర్వాత కాయలు తొందరగా పెరుగుతాయి. 7-10 రోజుల్లోనే కాయలు తొందరగా పెరిగి కోతకు వస్తాయి. మనం ఆలస్యం చేసినామంటే అవి పండ్లు పండి అమ్మడానికి వీలు కాకుండా ఉండి రైతుకు అధిక నష్టాలు వస్తాయి.
సరే సారు, చాలా విషయాలు చెప్పిండ్రు, మంచిగా అర్థమైనాయి. మేం పోయి కూరగాయలు వేసుకుంటాం.
సరే కృష్ణయ్య, మీరు వీలు చూసుకుని మీ పక్కూరు రాజేందర్ దగ్గరికి వెళ్లి రండి. ఒకసారి అతను చేసే విధానాలు చూడండి, దానివల్ల మీకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి.
సరే సారు, మేము పోయి చూసి వస్తాం.
మంచిది. రైతన్నా ఓ రైతన్నా, నీకు చింతెందుకేవో రైతన్నా, చింతను తీర్చే కూరగాయలు మన చింతన ఉన్నవే రైతన్నా. రైతన్నా ఓ రైతన్నా నీకు చింతెందుకే ఓ రైతన్నా, చిట్టెడు నీళ్లతో పుట్టెడు రాబడి రైతన్నా ఓ రైతన్నా, అది కూరగాయల వల్లేనే రైతన్నో ఓ రైతన్నా, మందులు తక్కువ రాబడి ఎక్కువ రైతన్నో ఓ రైతన్నా, అది కూరగాయల వల్లేనే రైతన్నో ఓ రైతన్నా, రైతన్నా ఓ రైతన్నా నీకు చింతెందుకే ఓ రైతన్నా, రైతన్నా ఓ రైతన్నా నీకు చింతెందుకే ఓ రైతన్నా.
కూరగాయల సాగు చేపట్టండి, అధిక దిగుబడులు రాబట్టండి. కూరగాయల సాగు రైతు జీవితం బాగు. తక్కువ నీళ్లు ఉన్నాయని ఎందుకు నీకు చింత? పందిరి కూరగాయలు ఉండగా నీ చింత.
చాలా మంది శ్రోతలు మనల్ని ఎండాకాలంలో ఎలాంటి పానీయాలు తీసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. మరి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పానీయాల గురించి మనం ఇవాళ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎండాకాలం బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. 8x8 రూల్ అని చెప్తూ ఉంటారు. అంటే రోజుకు 8 గ్లాసులు నీళ్లు తాగాలి, తాగిన ప్రతిసారి 8 ounces నీళ్లు ఉండాలి అని. అంటే 8 ounces అంటే దాదాపు 236 ml, అంటే 0.5 లీటర్ కంటే కూడా తక్కువ అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే మనం రోజుకు 2 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగవలసి వస్తుంది. మరి ఎండాకాలం చెమట పోస్తుంది, శరీరం నుండి చెమట రూపంలో నీరు ఆవిరైపోతూ ఉంటుంది. మరి అందుకోసం ప్రత్యేకించి ఇంకొంచెం ఎక్కువగా కూడా తాగుతూ ఉంటాం. 2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు అయితే ఏ రూపంలో కానివ్వండి, నీరుగా తాగండి, మజ్జిగ, కాఫీలు, టీలు, శీతల పానీయాలు ఏమైనా కానీ, మరి 2 నుంచి 2.5 లీటర్లు తప్పకుండా తాగేటట్లుగా చూసుకోవాలి. మరి ఇంకా ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అని అంటే, మనకు అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగ. అది పలుచని మజ్జిగలో అల్లం, పుదీనా రసం, తర్వాత దాంట్లోనే జీలకర్ర రసం. అంటే ఇప్పుడు జీలకర్రని కొంచెంగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకొని అది చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే పలుచని మజ్జిగ అని ఎందుకంటున్నానంటే, మరి నీరు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి, మజ్జిగ అంటే పలుచగా ఉన్న పెరుగు తక్కువ వేసుకొని నీరు ఎక్కువగా పోసుకుంటాం, దానివల్ల ఎక్కువ డీహైడ్రేషన్ అంటే నీరు నిర్జలీకరణ కాకుండా ఉంటుంది అన్నమాట. నిమ్మ రసంలో సబ్జా గింజలు వేసుకొని తాగటం. మరి సబ్జా గింజలు ఎంతమంది గుర్తుందో కానీ, మరి ఈ మధ్యకాలంలో చాలా మర్చిపోతున్నాము, కానీ బజార్లో మనకు అందుబాటులోనే ఉన్నాయి. సబ్జా గింజల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇవి చలువ చేస్తాయి, మధుమేహులకు కూడా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఏకే విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతెందుకు బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఫైబరు చాలా సేపు పొట్టలో అట్లా నీటిని పట్టి ఉంచి ఆకలి కాకుండా చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా మరి మలబద్ధకం తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఈ అన్ని గుణాలు ఉండటం వల్ల ఎండాకాలం నిమ్మ రసంలో, అంటే నిమ్మ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా కలుపుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ నిమ్మ రసంలో నీరు పోసుకొని నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుని అది తాగటం వల్ల చాలా మంచిది. సబ్జా గింజలు మరి వృద్ధులకి, చంటి పిల్లలకి ఇవ్వకపోవటమే మంచిది. ఎందుకంటే నీటికి గింజలకి మధ్య సమతుల్యత సరిగ్గా లేకపోతే వాళ్ళకి గొంతు పట్టేసినట్టు ఉండటం, పొడి పొడిగా దగ్గర రావటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా గర్భిణీలు కూడా తీసుకోకూడదు, ఎందుకంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి సబ్జా గింజల్ని వృద్ధులకి, చంటి పిల్లలకి, గర్భిణీలకి కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. ఇంకొకటి సుగంధ పాల. మరి సుగంధ పాల అంటే చెట్టు వేర్లు అన్నమాట. బజార్లో దొరుకుతూ ఉన్నాయి సుగంధ పాల రసము, సుగంధ పాల పొడి, కానీ అది ఎంతవరకు మంచిది, సహజంగానే తయారు చేయబడిందా లేకుంటే దానికి ఏదన్నా వాసన కలిపి ఆ విధంగా చేస్తున్నారా, ఇంత అనుమానంగా కొనుక్కోవటం కంటే కూడా ఈ సుగంధ పాలని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మరి 100 గ్రాములు సుగంధ పాల వేర్లను తీసుకుని వచ్చి వాటిలో మధ్యలో ఒక గట్టి భాగం ఉంటుంది, దాన్ని తీసేయాలి. కొంచెం గట్టిగా కొట్టాల్సి వస్తుంది. దాన్ని తీసేసి పక్కన పడేసి ఆ తర్వాత మిగతా భాగాన్ని మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మెత్తగా పొడి అవుతుంది. ఈ పొడిని ఒక పక్కకు పెట్టుకుని ఇప్పుడు 1 లీటర్ నీటిని బాగా మరగ కాచాలి. కాచిన నీటిని చల్లార్చాలి. బాగా చల్లారిన తర్వాత ఈ చేసుకున్నటువంటి సుగంధ పాల వేర్ల పొడిని ఆ నీటిలో వేసి ఒక 10 గంటల పాటు అలాగే ఉంచాలి. అంటే ఒక సాయంత్రం తయారు చేసుకున్నారు అనుకోండి, ఆ రాత్రంతా అలాగే ఉంచి ఉదయం దాన్ని వడకట్టుకోవచ్చు. వడకట్టుకునేటప్పుడు ఈ పొడి గానీ వేర్లు గానీ ఏది పడకుండా మలినాలు కానీ ఏమైనా నలకలు రాకుండా చూసుకోవాలి. దీనికి ఒక లీటర్ నీళ్లు కాబట్టి ఒక లీటర్ కి ఒక కేజీ పంచదార లేదా బెల్లం, బెల్లమైనా వేసుకోవచ్చు. ఆ బెల్లం వేసుకునేటప్పుడు మాత్రం ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఆ నీటిలో కలుపుకొని ఒక కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని దాన్ని వడకట్టండి. ఎందుకంటే ఒక్కోసారి బెల్లంలో కూడా ఎన్నో మలినాలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో, మరి అవి మరి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుచేత ఒక కేజీ బెల్లం అన్నా వేయండి లేదా ఒక కిలో పంచదారన్నా వేసి నీటిని పొయ్యి మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకొని చల్లార్చి ఒక సీసాలో పోసుకోవచ్చు. దీన్ని ఒక ఒక టేబుల్ స్పూన్, మనకి ఎంత కావాలనుకుంటే ఒక గ్లాస్ కి ఎంత పడుతుందో ఒక టేబుల్ స్పూన్ అయితే ఒక గ్లాస్ నీళ్ళల్లో కానీ ఏదన్నా మరి వేరే పండ్ల రసాలతో కానీ కలుపుకొని దీన్ని తాగవచ్చు. ఇది సుగంధ పాల చాలా మేలు చేస్తుంది. సుగంధ పాలలో కూడా చాలా ఔషధ గుణాలున్నాయి. ఇంకొకటి పన్న, ఇది పచ్చి మామిడికాయల నుంచి చేసేదన్నమాట. ఇది కూడా నిల్వ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందు అప్పటికప్పుడు చేసుకునే దాని గురించి చెప్తాను. పచ్చి మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి మధ్యలో విత్తనాన్ని కూడా తీసేసుకొని ముక్కలుగా కోసుకొని దాన్ని ఒక పావు గంట సేపు బాగా ఉడికించాలి. ఈ ఉడికించినటువంటి దీన్ని మిక్సీలో వేసుకొని పంచదారతో కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా గుజ్జులాగా చేసుకొని ఈ గుజ్జుకు నీళ్లు కలుపుకొని తాగొచ్చు. అయితే నల్ల ఉప్పు చేర్చుకుంటే కూడా చాలా మంచిది. ఎండాకాలం నల్ల ఉప్పుని ఎక్కువగా వాడమని చెప్తూ ఉంటారు. దీంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇది తీసుకోవటం వల్ల చెమట వలన కోల్పోయినటువంటి సోడియం ను తిరిగి మనం శరీరానికి అందించవచ్చు. అంతేకాదు మీ నల్ల ఉప్పుకు మలబద్ధాన్ని తగ్గించి కడుపు బరం అజీర్తిని కూడా తగ్గించేటువంటి గుణం ఉంది. కాబట్టి నల్ల ఉప్పు వేసుకుని పన్నా తాగితే, అయితే పలుచుగా చేసుకుని తాగటం మాత్రం మర్చిపోవద్దు. పన్నా అంటే లేదు పచ్చి మామిడికాయ రసం. నిల్వ ఉంచుకునే పన్నానంటే ఎలా తయారు చేసుకోవాలంటే మామిడికాయలను శుభ్రంగా కడిగేసి కుక్కర్ లో ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత బయటికి తీసి దాన్ని పైన ఉన్నటువంటి తొక్కను తొలగించేసి ఈ గుజ్జును మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. దానికి మనకి ఎంత అవసరమో అంత బెల్లంని కలిపి పలుచుగా చేసుకుని ఈ సిరప్ ను మనం సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. మరొకటి అందరూ తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది, ఇది రాగి జావ. రాగి జావ చాలా చలవ చేస్తుంది ఎండాకాలం. ఎందుకంటే దీన్ని మజ్జిగతో కూడా తీసుకుంటారు, కొందరు పాలతో కూడా తీసుకుంటుంటారు, అది కూడా మంచిదే. అంటే మీరు ఒక 4 సభ్యులు ఉన్నటువంటి కుటుంబం అయితే ఒక మీరు టీ తాగే గ్లాసు రాగి పిండి తీసుకొని చన్నీటిలో దాన్ని బాగా కలిపేసి ఉండగట్టకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీటిని మరిగిస్తూ ఆ మరిగేటువంటి నీటిలో కలిపి ఉంచుకున్నటువంటి పిండిని పోసుకొని ఉండకట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. మనకి చిక్కగా కావాలంటే తక్కువ నీరు పోసుకోవచ్చు, లేదు పలుచగా కావాలంటే ఎక్కువ నీరు పోసుకోవచ్చు. దీంట్లోనే మనము ఉప్పు వేసుకొని మజ్జిగ పోసుకొని తాగొచ్చు, లేదా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని పాలతోనైనా తీసుకోవచ్చు. దీంతోనైనా కూడా రాగిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువసేపు కడుపులో అలాగే ఉండి తడిని పీల్చుకొని కడుపులో ఉండిపోయి డీహైడ్రేషన్ రాకుండా నీటిని శరీరంలో నుంచి నీరు బయటికి ఎక్కువ వెళ్లకుండా ఇది చాలా కాపాడుతుంది అన్నమాట. ఈ విధంగా మరి ఈ వేసవిలో ఈ పానీయాలు తీసుకుంటూ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో వరిగలతో తయారు చేసే ఇడ్లీ గురించి తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలేంటో చెప్పేస్తాను. వరిగల ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు: వరిగలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 3/4 కప్పు, ఉప్పు సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి చెప్పేస్తున్నాను. వరిగలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినప్పప్పు 3/4 కప్పు, ఉప్పు సరిపడినంత. ఇక మనం తయారీ విధానం వినేద్దామా? ముందుగా వరిగలు, మినప్పప్పు, బియ్యం విడివిడిగా వేరువేరు పాత్రలలో కడిగి సరిపడినంత నీరు పోసి 5-6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన వరిగలు, మినప్పప్పు మరియు బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండికి ఉప్పు కలుపుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ పిండిని ఇడ్లీ పాత్రలలో వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. విన్నారు కదా, వేడివేడి వరిగల ఇడ్లీ తయారీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, తయారు చేసేయండి. ఇక మనం దీని పోషక విలువలేంటో తెలుసుకుందామా? వరిగలలో పిండి పదార్థాలు, పి పీచు పదార్థాలు, ప్రోటీన్లు, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. వీటితో పాటు మెగ్నీషియం, సోడియం, విటమిన్ బి, నియాసిన్, ఫోలేట్, ఇనుము కూడా ఉంటాయి. ఇప్పుడు మరి ఈ వరిగల యొక్క ఆరోగ్య లాభాలేంటో వినేద్దామా? నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, పెల్లాగ్ర నివారణకు తోడ్పడుతుంది, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది, శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది, ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపకరిస్తుంది, గుండె జబ్బులు నివారణకు తోడ్పడుతుంది. విన్నారు కదా శ్రోతలు, వరిగల వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. మనం కూడా వారంలో కనీసం ఒకసారైనా వరిగలను ఏదో రకంగా ఆహారంలో తీసుకుందాం. వచ్చే వారం మరొక పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వేసవి ద్రవంగా భావించే తర్వాణి లేదా లక్ష్మీచారులో ముఖ్యమైన పదార్థం. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, బియ్యం కడిగిన నీరు. గత వారం రెండవ ప్రశ్న, పులియబెట్టడం వలన ఎటువంటి పోషక పదార్థం అందుబాటు పెరుగుతుంది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, మాంసకృత్తులు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపించిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ప్రభాకర్, హన్మకొండ. సంగీత, గంభీరావుపేట. శ్రావణి, కరీంనగర్. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వేసవిలో శరీరం నలుపు లేదా బ్రౌన్ రంగులో కమిలిపోవడానికి కారణం. ఏ, శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన. బి, శరీరంలో మెలనిన్ తక్కువగా ఉండడం వలన. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, వేసవిలో శరీరం నలుపు లేదా బ్రౌన్ రంగులో కమిలిపోవడానికి కారణం. ఏ, శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన. బి, శరీరంలో మెలనిన్ తక్కువగా ఉండడం వలన. ఈ వారం రెండవ ప్రశ్న, వేసవిలో నూలు దుస్తులు ఎందుకు ధరించాలి. ఏ, చెమటను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వలన. బి, వేడిని పీల్చుకునే గుణం ఎక్కువ కనుక. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, వేసవిలో నూలు దుస్తులు ఎందుకు ధరించాలి. ఏ, చెమటను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వలన. బి, వేడిని పీల్చుకునే గుణం ఎక్కువ కనుక. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.